ఆ తర్వాత అప్పటికి వెలిగింది మీ శ్రీపాద, ఓహో శ్రీపాద అక్క గారు, అరుణ గారి భర్త గారా అన్న. ఆ తర్వాత మా ఊరు చాలా గొప్పదండి అని చెప్పారు. గొప్పదని చెప్పారు, ఏదో ఒకసారి పిలుస్తారనుకున్నాను. ఈ భార్యాభర్తలు ఇద్దరు నా ఇంటి దగ్గర ఒక విధంగా చెప్పాలంటే, నేను డేట్ ఇచ్చేదాకా ఎంత తిరిగారో ఆ రుణం మీరు తీర్చుకోలేదు, నేను దొరకను పట్టాను. ఇప్పుడంటే కావాలని వస్తానంటున్నాను, కానీ ఆ రోజుల్లో అంత బిజీగా ఉండడం వల్ల అడుగుతారులే ఓపెన్ చేసాలి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం కదా అనుకున్నాను. మొత్తం మీద లాస్ట్ ఇయర్ డేట్ ఇచ్చాక ఇక్కడికి వచ్చి మిమ్మల్ని, మీ సంస్కారాన్ని, ఈ ఊళ్ళో ఉన్న పవిత్రమైన అత్యంత ప్రాచీన ఆలయాల్ని చూచాక అయ్యో ఇన్నాళ్ళు ఎందుకు ఆలస్యం చేశానా అని మనసులో గెదగెదలాడిపోయాను. ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా మంథని మంథని అని గర్వంగా చెప్పాను. ఇవన్నీ చూడడం ఒకెత్త. ఇవాళ ఒక్క సురాభాండేశ్వరుడు ఒక్కటి ఎందుకు చెబుతున్నారో తెలిసినా, పంచమహాపాతకాలని ఒక ఐదు మహాపాపాలు ఉన్నాయి. బంగారం దొంగతనం చేయడం, జోదమాడడం, మద్యం తాగడం, బ్రహ్మహత్య చెయ్యడం, ఈ నాలుగు పాపాలు చేసిన వాళ్లతో స్నేహం చెయ్యడం, ఈ ఐదింటిని పంచమహాపాతకాలు అంటారు. ఈ పంచమహాపాతకాలని తొలగించే శక్తి ఒక్క సురాభాండేశ్వరుడికి మాత్రమే ఉంది కాశీలో. ఆ సురాభాండేశ్వరుడు ఈ ఊళ్ళో ఉన్నాడు. అంటే పంచమహాపాతకాలకి ఈ ఊరిలోకి రావు. ప్రపంచింపబడిన ఈ పంచమహాపాతకాలు ఆ క్షణమే నాశనమైపోతాయి. దానికి అంత శక్తి ఉన్నది. పైగా సురాభాండేశ్వరం అంటే అంత తేలిక కాదు. పూర్వకాలంలో నేను స్థల పురాణాల్లో ఎప్పుడో చదివాను నా చిన్నప్పుడు, ఈ ఊళ్ళో అత్యంత ప్రాచీన కాలంలో ఒక కళ్ళు అమ్ముకునేటటువంటి ఒక ఆయన ఉండేవాడు. కళ్ళు గీత కార్మికుడు ఆయన. ఆయన రోజు కుండతో కళ్ళు పట్టుకొచ్చి గోదావరి తీరంలో రైతులకి ఆయన వృత్తిని భక్తితో చేసేవాడు. వాళ్ళ ఆవిడ ఈ కళ్ళు కుండలు పట్టుకొచ్చి అక్కడ పెట్టగానే భర్త వాటికి నమస్కారం చేసి అదే ఈశ్వరుడిగా భావించి వచ్చిన వాళ్ళకి అమ్మేది. ఆవిడ రోజు, ఈశ్వర నువ్వు అంతటా ఉంటావుట, నేనేమో ఈ కళ్ళు అమ్ముకునే చిన్న వృత్తిలో ఉన్నాను, నువ్వు నాకు దర్శనం ఇవ్వడం లేదు, నేను కాశీ లాంటి వాటి చోటికి రాలేను, భక్తితో నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను రక్షించు బాబోయ్ అని మొరపెట్టింది. ఆ అమాయక భక్తురాలికి ఆవిడ భక్తికి సంతోషించి కళ్ళు కొండలో నుంచి ఒక విశాలమైన పాషాణలింగ రూపంలో ఈశ్వరుడు ఆవిర్భవించాడు. సుర అంటే కళ్ళు, మద్యం. భాండము అంటే కొండ. సురాభాండము అంటే కళ్ళు కొండ. కళ్ళు కొండలో నుంచి ఈశ్వరుడు ఆవిర్భవించి ఒక గీత కార్మికురాలికి, ఒక గౌడ కులస్థురాలికి దర్శనమిచ్చిన ఈశ్వరుడు ఆవిడ పేరు మీదుగా సురాభాండేశ్వరుడు అయ్యాడు. అందుకని ఆ ఈశ్వరలింగానికి ప్రదక్షిణ చేసి నీళ్లు పోసి దాని మీద విభూతి వేసి ఆ విభూతి నుదుట పెట్టుకుంటే ఆ క్షణమే పంచమహాపాతకములు హాహాకారాలు చేసి నాశనమైపోతాయి. ఇంత శాస్త్ర ప్రమాణంతో కూడిన దివ్యలింగం గోదావరి తీరంలో ఉంది. ఆ లింగాన్ని ఎప్పుడో కాశీలో ఉందని చూశాను తప్ప ఇక్కడుందని నాకు తెలియదు. ఇప్పుడు చూశాను ఇవాళ. ఇక జన్మ ధన్యం అయిపోయింది. మీ ఊళ్ళో ఉండి మీరు రోజు దాన్ని పూజిస్తున్నారంటే మీరు ఎంత పుణ్యాత్ములో. అందుకని మీరు నాకంటే గొప్పవాళ్ళు. నేను ఎప్పుడో ఒకసారి చూస్తున్నాను, మీరు రోజు చూస్తున్నారట. ఆ లింగాన్ని అభిషేకిస్తున్నారట. ఆ లింగాన్ని భక్తితోటి పూజించి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇక మీకు పంచమహాపాతకాలు ఎక్కడ ఉంటాయి? మీకు పంచమహాపాతకాలు ఉన్నవాడికి ఉన్నాయి, అన్నవాడికి ఉంటాయి తప్ప. అసలు నాకు ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ప్రవచనం చెప్పాలనే ఉంది. భగవంతుడు నాకు సంవత్సరానికి 365 రోజులు కాకుండా 300,000 రోజులు పెట్టి 24 గంటలు కాకుండా 64 గంటలు పెట్టాలి. ఇక అలా ఉంది నా పరిస్థితి. ఇప్పటికే మా ఇల్లాలి కోపం వచ్చి, దిక్మాలవాడు ఏ ముహూర్తంలో కట్టుకున్నావురా బాబు, ఏ రోజు నాతో మాట్లాడో, నా చేతి అన్నం తిన్నాను లేదు అంటుంది ఆవిడ. అంటే ఆవిడ పతివ్రత కాబట్టి అలా అండం లేదు, కానీ ఆవిడ ఊహను నేను చెప్పేస్తున్నాను అనమాట. పాప ఆవిడ ఊహ కూడా అలా ఉండకపోవచ్చు, కానీ ఆవిడ కూడా తీసుకొచ్చేస్తాను. కాస్త మా పిల్లలు ఇద్దరు ఉన్నారండి, ఆ ఇద్దరు పిల్లలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఆవిడ తీసుకొస్తాను. మీ అందరూ కలిసి ఆ ఇద్దరికి కాస్త తొందరగా గట్టెక్కించారంటే కమల కుమారి గారికి బాధ్యత అప్పగించేశాను. ఆవిడ చీఫ్ ఆఫీసర్ మా పిల్లలకి అనమాట. ఇంకా అక్కడ నుంచి మీ ఇద్దరు మీరు చెప్పినట్టే సురాభాండేశ్వరుడి దగ్గర, గౌతమేశ్వరుడి దగ్గర, శీలేశ్వరుడి దగ్గర, సిద్ధేశ్వరుడి దగ్గర, ప్రసిద్ధేశ్వరుడి దగ్గర, లక్ష్మీనారాయణుల దగ్గర, నరసింహస్వామి దగ్గర, భిక్షేశ్వర స్వామి దగ్గర, కుక్షేశ్వర స్వామి దగ్గర, అన్ని చోట్ల కూడా ప్రవచనాలు చేసేద్దాం, ఏం పర్వాలేదని పద్ధతులు తీర్చుకుంటాం. ఇవాళ నేను మనస్ఫూర్తిగా మళ్ళీ ఈ మంధని అనేటటువంటి ఊళ్ళో ఉన్నందుకు, ఈ ఊరికి తీసుకొచ్చినందుకు ఆ పరమేశ్వరుడికి, పరమేశ్వర స్వరూపాలైన పురుషులకి, పార్వతీ స్వరూపాలైన మీకు ఇంకా శాశ్వతంగా రుణపడి ఉంటాను. రుణమని అనకూడదట శాస్త్ర ప్రకారం పౌరాణికులు. అయినా నేను శాస్త్రాన్ని పక్కకి తోసి నా ఆనందం తట్టుకోలేక మీకు నిజంగా కృతజ్ఞతలు చెబుతున్నాను అన్నమాట. ఎన్ని ఎటువంటి విశేషాలు, ఎటువంటి ఆలయాలు, వీటిని ఛానల్స్ వాళ్ళంతా వెంటబడి చూపించవలసిన ఆలయాలు అన్నమాట. ఏ ఊరు వెళ్ళినా మీరు కూడా చెప్పండి, ప్రామాణికంగా పురాణాల్లోంచి కథలు మా గురువు గారు చెప్పారు, మా ఊరు ఇటువంటిది అని ఇంకా గర్వంగా ఎంతో పూర్వం ఎలాగో టీవీగా చెప్పారు, ఇప్పుడు బ్రహ్మానందంతో చెప్పుకోండి అన్నమాట. అసలు ఈ ప్రాంతం వరుసగా ఈ కాళేశ్వరం కానీ, ధర్మపురం కానీ, రాజరాజేశ్వర స్వామి వేములవాడు కానీ, ఇవన్నీ పాదయాత్రతో తిరిగి ప్రతి ప్రదేశం గురించి ఒక ఏడాది పాటు ఓదరు కొట్టేయాలనిపిస్తుంది అనమాట ఒక్కొక్కప్పుడు. మరి పరమేశ్వరుడి సంకల్పం ఎలా ఉందో తెలియదు కానీ, మొత్తం మీద ఈ యోగం వల్ల మహానుభావుడు గుణనిధి ఎంత పాపాత్ముడైనా నామం పెట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి. ఆ నామం పెట్టించుకోవడంతో కొంత గొప్ప జాతకుడు, మహాజాతకుడు అయిపోయాడు వాడు. ఇంకెక్కడి నుంచి జనాలతో పాటు వెళ్ళాడు, అందరూ క్యూలో పెడతారుగా వరుసలో, ఈ వరుసలో వాళ్ళతో పాటు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే గుళ్ళో అర్చన చేసి ఏదో మోక్షం పొందుదామని కాదు, గుడిలోకి వెడితే ఇంత ప్రసాదం పెట్టకపోతారా ఆకలి మాడిపోతున్నాడు. ఏదో ఇప్పుడు ఇక్కడ పురాణం జరుగుతుందంటే అందరూ పురాణం కోసమే వస్తారు సహజంగా, ఎక్కడో ఒక్కడైనా మధ్యాహ్నం కూడా భోజనం పెడతారు అని రాకుండా ఉంటాడా? ఇక్కడ నూటికి కోటి కూడా ఉంటాడు, ఆ నూటికి కోటికిలో వీడు ఒకడనమాట. ఇవాళ 3 రోజుల నుంచి మాడిపోతున్నాను కదా ఆకలికి, ఆ 3 రోజుల ఉపవాసానికి స్వస్తి చెబుతాను, ఇక్కడ మంచి పవిత్ర భోజనం చేస్తాను అని పాపం వెళ్ళాడు. డుంటి విఘ్నేశ్వరుణ్ణి, కాశీ అన్నపూర్ణని అందరినీ చూచాడు. ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళాడు, విశ్వేశ్వరాలయంలోకి. ఏం విశ్వేశ్వరాలయం అండి, అత్యద్భుతమైన ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ జ్యోతిర్లింగాన్ని చూచి జనమంతా పులకించిపోయి హరహర మహాదేవ శంభో శంకర అంటూ అరుస్తున్నారు, భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతున్నారు, సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నారు. అటువంటి సందర్భంలో ఈయన కూడా వెళ్ళాడు. వాడు నీళ్లు పోశారు, ఈయన పోశాడు. వాడు పాలు పోశారు, ఈయన పోశాడు. వాడు బిల్వపత్రాలు వేశారు, ఈయన వేశాడు. ఎందుకు వేశాడంటే వాళ్ళతో పెడితే ప్రసాదం వస్తుంది అని ఆశనమాట. హే చంద్రచూడ మదనాంతకాశోలపాణే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో, హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాదిప ప్రమథనాథ గిరీశ చాప. ఇది కాశీఖండంలో శ్లోకం, నిజానికి అత్యద్భుతమైనది. ఇదే లింగ పురాణంలో కూడా ఉంటుంది. ఇక్కడ ఇలాగ గిరీశ చాప అని చివర మొగుటంతో 8 శ్లోకాలు ఉంటాయి. మదనాంతక మన్మధుండి భస్మం చేసిన మృత్యుదేవత నీకు నమస్కారం, చంద్రచూడ నీకు నమస్కారం, భూత నాథ నీకు నమస్కారం. శివుడి చేతిలో పినాకము అని ఒక ధనుస్సు ఉంటుంది, పినాకపాణి నీకు నమస్కారం. ఇంకొక రహస్యం చెప్పిన గిరీశ చేప అన్నాడు ఇక్కడ. అంటే ఏమిటో తెలిసిన, పూర్వకాలంలో త్రిపురాసురుల్ని సంహరించడానికి భూమండలం అంతటిని ఒక రథం చేశాడు, మేరు పర్వతాన్ని విల్లుగా మార్చాడు, విష్ణుమూర్తిని నారాయణాస్త్రంగా మార్చాడు, బ్రహ్మదేవుణ్ణి సారథిగా పెట్టుకున్నాడు, వేదాలు 4 గుర్రాలుగా చేసుకున్నాడు, సూర్యచంద్రుల్ని చక్రాలుగా చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, భూమండలం రథం, రథచక్రాలు సూర్యచంద్రుడు, గుర్రాలు వేదాలు 4, రథసారథి సాక్షాత్తు బ్రహ్మదేవుడు, ధనుస్సు మేరుపర్వతం. అందుకని గిరీశము అంటే మేరుపర్వతం, గిరీశ చాప మేరుపర్వతమే విల్లుగా ధరించాడు. ఇలా ధరించి విష్ణుమూర్తిని అస్త్రంగా మార్చి ఒక్క బాణంతో త్రిపురాసురుల్ని 3 ఒక్క చోటకు ఆకర్షించి ధ్వంసం చేశాడు. అందుకని శివుడి చేతిలో ఇటు పినాకం అనే ధనుస్సు ఉంటుంది, అప్పుడప్పుడు మేరుపర్వతం కూడా చేప రూపంలో ఉంటుంది. అందుకని ఇక్కడ గిరీశ చేప అన్నారు. బ్రహ్మదేవుడి విల్లు పేరు అజగమము, శివుడి విల్లు పేరు పినాకము, విష్ణువు విల్లు పేరు శారంగము. ఈ 3 ధనుస్సులు జగత్ప్రసిద్ధికి ఎక్కినవి. ఇంకా ఆ తర్వాత అంత కోవకు చెందిన మరో ధనుస్సు ఉంది, అది గాంధీవం. బ్రహ్మదేవుడు సంకల్ప మాత్రంతో గాంధీవం అనే విల్లును తయారు చేశాడు. 60,000 సంవత్సరాలు బ్రహ్మదేవుడు దాన్ని ధరించి యుద్ధం చేశాడు ఒకప్పుడు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ముచ్చట పడి ప్రజాపతి పుచ్చుకున్నాడు. ప్రజాపతి 24,000 సంవత్సరాలు ధరించాడు. ప్రజాపతి దగ్గర నుంచి ఇంద్రుడు పుచ్చుకున్నాడు. ఇంద్రుడు 15,000 సంవత్సరాలు ధరించాడు. ఇంద్రుడి దగ్గర నుంచి వరుణుడు పుచ్చుకున్నాడు. వరుణుడు 5000 సంవత్సరాలు ధరించాడు. వరుణుడి దగ్గర నుంచి అగ్నిహోత్రుడు పుచ్చుకున్నాడు. ఆయన 2000 సంవత్సరాలు ధరించాడు. అగ్నిహోత్రుడు ఖాండవ దహనానికి మెచ్చుకుని అర్జునుడికి ఇచ్చాడు 65 ఏళ్ళు. 65 ఇయర్స్ అర్జునుడు దాన్ని ధరించాడు. అందుకే పొద్దుటే లేవగానే పినాకము, అజగవము, శారంగము, గాంధీవము అనే ఈ 4 ధనుస్సుల్ని తలుచుకుని కాశీలో ఉన్నప్పుడు మణికర్ణికా ఘట్టం దగ్గర చక్రతీర్థం దగ్గర కూర్చుని 5 నిమిషములసేపు ధ్యానం చేస్తే అటువంటి వాడు చతుర్యుగముల కాలం అంటే 4 యుగములు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగముల కాలం కైలాసంలో ఉంటాడు. అంత గొప్పవి ఈ ధనుస్సులంటే. అంటే మణికర్ణికా ఘట్టంలో రాత్రిపూట చక్రతీర్థం దగ్గర కూర్చుని గాంధీవాన్ని, అజగవాన్ని, పినాకాన్ని, శారంగాన్ని తలుచుకుని అప్పుడు శివశివ మహాదేవ అంటే చాలట. 4 యుగముల కాలం కైలాసాన్ని గడతాం. అటువంటి శక్తివంతమైన విళ్ళవి, అటువంటి విల్లు ధరించిన ఓ ఈశ్వర నీకు నమస్కారం అని భక్తులు అన్నారు. ఇప్పుడు ఆ శివాలయంలో ఎక్కడ చూసినా నైవేద్యాలు. పూర్వం శివాలయం చాలా విశాలంగా ఉండేది. ఇప్పుడంటే ఔరంగజేబు పగలగొట్టాక ఆలయం చిన్నదైపోయింది. ఔరంగజేబు అని ఒక దౌర్భాగ్యుడు మన భారతదేశంలో మనకి శాపంలో పుట్టాడు. ఈ పాపాత్ముడు కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సగం నాశనం చేసేసాడు. ఆ సమయంలో శివాజీ మహారాజు వచ్చాడు, మిగతా ఆలయం మనకి దక్కేలా చేశాడు. ఆనాడు అర్చకులు చెంబులతో యుద్ధం చేశారటండి పాపం ఆలయాన్ని రక్షించుకోవడానికి. శివలింగాన్ని జాగ్రత్తగా జ్ఞానవాపిలో దాచి, అందుకే ఇప్పటికి కూడా అక్కడ పండాలంత గట్టిగా ఉండడానికి గల కారణం, యుద్ధాలు చేసి 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 ఆరితేరిపోయారు పాపం వాళ్ళు. ఈ ముస్లిములు చేసిన అన్యాయంకి అంత ఎంత కదనమాట. పగలగొట్టేయడాలి శిల్పాలు, ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం చేసి పారేశారు. దాని దెబ్బ నుంచి తప్పించుకోవడానికి తల ప్రాణం తోపుకొచ్చే అర్చకులు కొంతైనా కృషి చేసి కాపాడారు. ఈ లోపు అదృష్టం చెప్పాక శివాజీ సైన్యాన్ని పంపాడు. ఆ శివాజీ సైన్యాన్ని పంపడం బట్టి చివరికి మిగతా ఆలయం మనకి దక్కిందనమాట. ఆ రోజుల్లో చాలా విశాలం. ఇప్పుడు కూడా చూడండి, మీరు కాశీ వెడితే నందీశ్వరుడికి ఎదురుగుండా మసీదు కనపడుతుంది. అక్కడుండేది పూర్వం ఆలయం, పెద్ద నంది, దానికి ఆంజనేయ స్వామి కుంకుమ కూడా పూయబడి ఉంటుంది. దానికి కంచె అవతల మిలిటరీ వాళ్ళ సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ అవతల మసీదు అనమాట. అంటే ఈ నందికి అవతల ఎదురుగుండా ఉండే ఈశ్వరుడు ఇక్కడికి వచ్చేసాడు ఇప్పుడు. ఆ ఎంత ఆలయం ఆలోచించండి. అక్కడ 5 ఎకరాల పొలంలో ఉండేటటువంటి ఆలయం చివరికి చిక్కిపోయి ఇంత అయిపోయింది. ఆ ఆలయంలోకి వెళ్ళడానికి కూడా మళ్ళీ రోజు ఏ గుండాలు ఏం చేస్తారో, బాంబులు పెడతారో, చెక్కింగ్లు చేయించుకుని వెళ్ళవలసిన కర్మ పట్టింది మనకి. ఆపాదమస్తకం, కలిప్రభావం, ఈశ్వరుడి అనుగ్రహంతో అక్కడికి వెళితే ఎవరికైనా మోక్షం వస్తుంది. మోక్షం అంత తేలిగ్గా ఇవ్వడానికి వీల్లేక ఈశ్వరుడు ఇలా సంకల్పం చేశాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు అనమాట. కానీ ఆ నందిని చూస్తే, అయ్యో నందీశ్వర, నువ్వు దీనంగా చూస్తున్నావు, ఒక్క రంకె వేసుంటే ఈ కుంకలంతా ఏమైపోయేవారు, అయినా నువ్వు ఎందుకు పట్టించుకోలేదు అని అప్పుడప్పుడు అనేవాడి ఆయన దగ్గర నేను అనమాట. ఆ విశాలమైన ఆలయంలో ఆ రోజులలో శివరాత్రి వచ్చిందంటే పెద్ద పెద్ద భాండములతో బంగారపు పాత్రలలో, వెండి పాత్రలలో, ఇత్తడి పాత్రలలో పులిహార, దధ్యోదనం, కట్టుపొంగలి, పాయసం, లడ్డూలు, అపూపాలు ఇవన్నీ వీటితో పాటు నేతి కుండలు పెట్టేవారు. వాటి నైవేద్యం పెట్టేవారు. ఆ నైవేద్య పాత్రలు కనబడ్డాయి, నివేదన చెయ్యబడిన పాత్రలు. వీడు వెంటనే ప్రసాదం పెడతారా అన్నాడు పక్కవాడిని. వాడు ఎవడో ఎగాదిగా చూసి, నువ్వెక్కడో పెచ్చాళ్ళ ఉన్నావురా, ప్రసాదం పెడతారా అంటావు, ఇవాళ ఏమిటనుకుంటున్నావు, శివరాత్రి, ఇక్కడ ఉపవాసం ఉంటారు తప్ప ఈ నైవేద్యం పెట్టిన పదార్థాలు ఇప్పుడు ప్రసాదం పెట్టరు అన్నట. ఇన్ని కుండల్లో ఇంత పెసరు కూడా పెట్టరా అన్నాడు వీడు. ఇంత పెసరు కూడా నువ్వు కొసరు అడిగినా పెట్టరు, నువ్వు ఉపవాసానికి ఎసరు పెడుతున్నావురా దుర్మార్గుడా. ఈ రాత్రి అంతా భక్తులు, జ్ఞానవాపి పక్కనే వ్యాసపీఠం ఉంటుంది, పెద్ద అద్భుతమైనటువంటి పురాణ మందిరం, దానికి పురాణ మందిరము అని పేరు. అక్కడ 18 పురాణాలు బ్రహ్మదేవుడు చెప్పాడు. మొదట్లో సృష్టి ఆరంభకాలంలో బ్రహ్మదేవుడు అసలు పౌరాణికుడు, మొదటి పౌరాణికుడు బ్రహ్మ, ఆ తర్వాత పౌరాణికుడు వేదవ్యాసుడు. ఎక్కువ కాలం పురాణాలు చెప్పిన ఘనత బ్రహ్మది. ఇంకా బ్రహ్మదేవుడు ఎల్లవేళలా చెప్పడం కష్టం కనుక బ్రహ్మగారు నెక్స్ట్ వ్యాసుణ్ణి ద్వాపరయుగంలో ఇక నుంచి నువ్వే పురాణాలు రాసి నువ్వే చెప్పమన్నాడు. కానీ నిజానికి అందుకే పూర్వకాలంలో పౌరాణికుణ్ణి బ్రహ్మగా పూజించి ఆ తర్వాత వ్యాస పూజ చేసేవారు. 2 రకాల పూజలు చేసేవారు. కుడికాలికి పసుపు పూసి కుంకుమ పెట్టి బ్రహ్మ అనేవారు కుడిపాదాన్ని. ఎడమకాలికి పసుపు పూసి కుంకుమ పెట్టి వ్యాస అనేవారు. అంటే ఒక పౌరాణికుడి రెండు కాళ్ళల్లో కుడికాలు బ్రహ్మగా ఎడమకాలు వ్యాసుడిగా ప్రసిద్ధికెక్కేయన్నాడు. ఇద్దరూ మహాపౌరాణికులు గనుక. అలా బ్రహ్మదేవుడు మొదట్లో పురాణం చెప్పిన ఆ స్థలంలో ఇప్పటికి కూడా వేదవ్యాసుడు కూర్చుని పురాణం చెప్పిన వ్యాసపీఠం ఉంది, గద్ది. ఆ గద్దెని మీరు చూడాలి, జ్ఞానవాపి పక్కనే వ్యాసపీఠం ఉంటుంది. ఆ పీఠానికి భక్తితో నమస్కరించాలి. మాబోటి పౌరాణికులు మాత్రమే అక్కడ కూర్చుని పురాణం చెప్పడానికి అర్హత ఇస్తారు. మిగతా వాళ్ళు మాత్రం అందులో కూర్చుంటే ప్రమాదం. పౌరాణికుడు కానివాడు అందులో కూర్చుంటే వాడికి బెడిసి కొడుతుంది అది. మిగతా వాళ్ళు అక్కడ నమస్కారమే చెయ్యాలి. జ్ఞానవాపికి పక్కన ఉంటుందన్నమాట. అదిగో ఆ ప్రాంతంలో ఒక పౌరాణికుడు కూర్చుని భక్తి శ్రద్ధలతో పురాణం చెబుతున్నాడు. శివమహిమ అనమాట. ఈ రోజు అంతా కూడా శివుడు సర్వవ్యాపకుడు తిరుగుతూ ఉంటాడు, అందువల్ల భక్తితో స్నానం చెయ్యండి, హరహర మహాదేవ శంభో అనండి, జాగరణ చెయ్యండి. తెలిసి కానీ తెలియక కానీ ఈనాడు రవ్వంత చేస్తే దానం అది కొండంత ఫలితం ఇస్తుంది. ఒక 10 రూపాయలు దానం చేస్తే 10 కోట్ల రూపాయలు దానం చేసిన మహాఫలితం వస్తుంది. ఈ పూట నిద్రపోకండి, అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండండి. అర్ధరాత్రి వరకు మెలకుగా ఉంటే మీకు నుదుట 3వ కన్ను వస్తుంది, ఎడమ వైపు స్త్రీ కూర్చుంటుంది అంటున్నాడు పౌరాణికుడు. అప్పుడు వీడి పక్కవాడిని అడిగాడు, నుదుట 3వ కన్ను రావడం అంటే ఏమిటి అన్నాడు. వారి పిచ్చాడా, నుదుట 3వ కన్ను రావడం అంటే అర్ధరాత్రి వరకు నువ్వు మెలకుగా ఉంటే జాగరణ చేస్తే నువ్వే శివుడు అయిపోతావు అని అర్థం రా అన్నారట. అర్ధనారీశ్వరుడు అవుతావు, నుదుటి 3వ కన్ను ఎడం వైపు స్త్రీ కూర్చోవడం అంటే ఈశ్వర స్వరూపంలో లీనమైపోతావు అని అంతరార్థం. అనగా ఈశ్వరుడు అంటే ఎవరో అనుకున్నట్టు పాప వీడు. వీడు చదువా సంధ్య, చూడం తప్ప వేదం ఎరగడుగా. జీవితంలో ఎప్పుడైనా ఇలా పురాణాలు విన్నాడా? కానీ మొత్తం మీద పురాణ కథలు ఎక్కే ఈ పాపాత్ముడికి. అక్కడ ఒక అద్భుతమైన కథ చెప్పారు పౌరాణికులు వారు. ఆ రోజు వీడు అదృష్టవశాత్తు అత్యంత ప్రాచీన కాలంలో కాశికాపట్టణంలో ఈశ్వర దర్శనం కోసం స్వర్గలోకం నుంచి దేవతలు, దేవ ఋషులు, భూలోకంలో ఉన్న మహర్షులు పరుగు పరుగును వచ్చేవారు. శివరాత్రి నాడు కాశీ పట్టణమునకు వెళ్లకుండా పొరపాటున కూడా దేవతలు కూడా ఉండేవారు కాదు. కాశీకి ఒక 12 మైళ్ళ దూరంలో ఒక కుగ్రామం ఉంది, మన మంధని లాంటి ఒక కుగ్రామం అనమాట. ఆ కుగ్రామంలో ఓ మాదిగవాడు చెప్పులు కుట్టుకునేవాడు ఉండేవాడు. వాడి పేరు రవిదాసు. ఈ రవిదాసు అనేవాడు రోజు 4 నడిచేటటువంటి కోడలిలో జంక్షన్లో ఓ చెప్పుల దుకాణం పెట్టుకుని, చెప్పుల దుకాణం అంటే ఇప్పటికల్లా పెద్ద పెద్ద బాటా కంపెనీ లాంటివి కాదు, ఊరికే తోలు కుట్టడానికి పనికొచ్చేటటువంటి దబ్బనాలు, తాళ్ళు వీటితో కూర్చునేవాట. ఎవరైనా అటుగా పెడుతున్న వాళ్ళకి చెప్పులు తీయకపోతే వాటిని కుట్టి పెట్టేవాడు. వాళ్ళు ఇచ్చిన తృణమో పణమో తీసుకునేవాడు. బేడ 10 పేసలు, పావల, ఏదో అర్ధనాలు, కానీలు, ఏ గానీలు ఉండే రోజుల్లో అవి తీసుకుని కుడుతూ ఉండేవాడు. ఒక రోజున తెల్లవారితే శివరాత్రి అనగా అటుగా ఒక పండితుడు కాశీ పట్టణానికి బయలుదేరాడు. కొద్ది మంది జనం ఉన్న రోజులు, ఆ రోజులు భారత జనాభా చాలా తక్కువగా ఉండేది, అటువంటి జనాభాలో ఒక పండితుడు కాశీ బయలుదేరాడు. తోలు చెప్పులు వేసుకుని బయలుదేరి వెళ్ళాడు వాడు. దారిలో హఠాత్తుగా చెప్పు తెగిపోయింది. భగవద్ దర్శనం కోసం శుభ్రాన్ని పెడుతుంటే చెప్పు తెగిపోయింది. దిక్కుమాల చెప్పులు గట్టిగా లేవు, ఈ మధ్యకాలంలో చెప్పులు సరిగ్గా లేవు అని తిట్టుకున్నాడు లోపల. చెప్పులు తెగిపోవడానికి గల కారణం చెప్పు మీద కోపం తప్ప ఈయనకి నిజానికి చెప్పు తెగిపోవడానికి గల కారణం వీడు నడకని కూడా అర్థం చేసుకోలే. మొత్తం మీద చెప్పు తెగింది. ఏం చేద్దామరా బాబు అనుకున్నట్ట చూస్తే ఎదురుగుండా కుట్టేవాడు కనపడ్డాడు. అసలు యోగం ఏమిటో తెలుసా? చెప్పు తెగిందని బాధపడదు, సరిగ్గా సమయానికి కుట్టేవాడు ఎదురుగుండా ఉండడమే యోగం. అంటే మీరు చాలా చోట్ల అంతే, టైరు పంచర్ అవుతుందా, ఆ టైంలో ఆ టైరు మార్చేవాడు వాడు, ప్యాచ్ వేసేవాడు అక్కడే ఉంటాడే, అది యోగం. అది ఎలాగైనా పగిలిపోవాలి టైరు. కానీ భగవంతుడు భక్తుడికి ఏం చేస్తాడనమాట, టైరు పగలడంతో పాటుగా ఆన్ ది స్పాట్ పంక్చర్ వేసో లేకపోతే స్టెఫినీ మార్చేవాడో ఎవడో ఒకడిని అక్కడ చూపిస్తాడనమాట. అది ఈశ్వర కరుణ అంటే. ఆకాశం నుంచి కింద పడ్డామండి మనం, అయ్యో పడిపోయామని ఏడవద్దు. పడిపోయినప్పుడు తలకాయ పగిలి, నడుం పగిలి చావలేదు, కేవలం ఊరికే కొద్దిగా కాలు పెడికిందని సంతోషించు. పేకపోయే చోట గోరు మాత్రమే పోగొడతాడు భక్తుడికి పరమాత్మ. వీడు అమ్మయ్యా శివరాత్రి పూట గంగానదికి ప్రయాణమై వెడుతూ విశ్వేశ్వర దర్శనం చేసుకుందాం అనుకున్నాను, ఈలోపు చెప్పు తెగిపోయింది నడవడం ఎలాగా అనుకుంటూ ఉంటే ఎదురుగుండా చెప్పులు తెగేవాడు, చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు. చెప్పులు కుట్టేవాడి దుకాణం దగ్గరకు వచ్చాక చెప్పు తెగింది, ఇది చాలా అదృష్టం అనుకుని పరుగు పరుగున వాడి దగ్గరికి వెళ్ళి, బాబు చెప్పు కుట్టి పెట్టరా అన్నాడు. అలాగే బాబయ్య చెప్పు అక్కడ పెట్టండి అన్నాడు. ఇప్పుడు వీడు తిన్నగా ఉన్నాడా? కొంతమంది కబుర్లు చెప్పడం ఇష్టం. ఏ పరిస్థితుల్లో అవతల వాడితే ఏదో రకంగా కబుర్లు చెప్పేస్తానమాట. ఆ కలపకుండా ఉండలేదు వీడికి, కొంచెం వాగుడు ఎక్కువ. అందుకని ఏం చేశాడు, ఈ చెప్పు మీద వాడు నీళ్లు పోసి సుత్తితో కొట్టి ఇంకో తోలు ముక్క తీసి కుట్టడానికి సిద్ధపడేలోపు, ఆ ఏమాయ్ నీ పేరేమిటి అన్నాడు. వాడు పని చేస్తూనే తల వంచకుండానే, తల వంచిన తల ఎత్తకుండానే, రవిదాస్ అండి అన్నాడు. రవిదాసు రోజు ఏమాత్రం సంపాదిస్తావు, వీడు ఎంత సంపాదిస్తే ఏమిటి, వీడికి ఏమిటి లాభం ఏమిటి నష్టం ఏమిటి చెప్పండి, ఏమాత్రం వస్తుంది ఏమిటి అన్నాడు. ఏదో నా పెళ్ళాం బిడ్డలు హాయిగా సుఖంగానే బతుకుతున్నారు బాబయ్య అన్నాడు వాడు. వాడు ఇంతకంటే తెలియని వాడు, నాకు రోజు ఎంత వస్తుందని లెక్క చెప్పలా, అది ఏమొస్తుందో ఏం చెబుతాం, ఏ రోజు ఎంత వస్తుందో. అందుకని నా కుటుంబం హాయిగా వెళ్ళిపోతుంది బాబయ్య అన్నాడు. ఒరే నాకు అనుమానం రా, ఎక్కడెక్కడ నుంచో కాలినడకన మాబోటి మహాపండితులు, మహాన్యాసం చదువుకున్న వేద పండితులు కాశీ విశ్వేశ్వర దర్శనానికి శివరాత్రికి పోతాం కదా, నీకు దగ్గరలో విశ్వేశ్వరుడు ఉంటే తెల్లవారితేనేమో శివరాత్రి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనే కోరిక రాలేదా, ఇక్కడ దుకాణం పెట్టు కూర్చున్నావు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నాది చిన్న సంసారం, పెద్దగా డబ్బు లేదు, ఏ రోజు నేను పని చేయకపోతే ఆ రోజు నా పెళ్ళాం బిడ్డలకి తిండి ఉండదు, కాబట్టి నా పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోవడానికి నేను రోజు ఇక్కడ కూర్చోవలసిందే, చెప్పులు కుట్టే ఈ వృత్తిని అవలంబించవలసిందే. పైగా మనలో మనమాట, నేను కూడా మీలాగే కాశీ వచ్చాననుకోండి, ఇక్కడ నేను కూర్చోలేదనుకోండి, అప్పుడు మీ చెప్పు తెగితే చప్పును కుట్టేవాడు ఎవడు, మీరేమైపోతారు? అంచేత కాశీ వెళ్ళి మీలాంటి పండితుల కోసం నేను ఇక్కడ కాశీ మానేసి కూర్చున్నానండి అన్నాడు. డబ్బు సంపాదన తప్ప ఏమి ఎరగర్రా మీరు, విశ్వేశ్వరుడు అంటే కూడా తెలియదు మీ మోహంతా గలయ్యా అనుకున్నాడు లోపల. పైకంటే వెళ్ళి తంతాడు వాడు. అందుకని వాడు తనపోయినా ముందు పని ఆగిపోతుంది. అందుకని మూర్ఖులు కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళడం అనేసి చెప్పులు కుట్టుకోవాలట, పైగా నాకేదో పెద్ద ఉపకారంట, వీళ్ళు లేకపోతే ఈ మాత్రం నడవలేని కాబోలు. నిజంగానే అంత పూర్వం అనుకున్నాడు, వీళ్ళు లేకపోతే చెప్పు తెగిపోయింది నడవలేని అనుకున్నాడు. ఇప్పుడు కుట్టేస్తున్నాడు కాబట్టి ఆ వీళ్ళు లేకపోతే ఇంకోటి కుడతాడు, నేను కుట్టుకుంటాను అనుకున్నాడు. ఏమిటి నష్టం, కొంతమంది మూర్ఖులండి, నా కొడుకు తోడకపోతే నాకు నష్టం ఏంటి, ఇంకోటి తోడకపోతే నాకు నష్టం ఏంటి అంటాడు. మళ్ళీ రేపు పొద్దున్న మంచి నీళ్ళు లేకపోతే ఏడుస్తాడు, ఇదన్నమాట అజ్ఞానం అంటే. అలాంటి అజ్ఞాని వీడు. సరే కర్మయోగం అనుకోండి, ఈలోపు వాడు చెప్పు కుట్టాడు. ఆ తర్వాత ఏమై చెప్పు కుట్టేశావు కదా, ఇప్పుడైనా నాతో వస్తావా కాశీ అన్నాడు. మహాత్మా మీకు తెలియదేముంది, నాకు వృత్తే దైవం, మరొక మాట మంచంగాతో కఠవు తీమే గంగ అన్నాడు. మనస్సు పవిత్రంగా ఉంటే ఈ కమండలంలోనే గంగ ఉంది, చెప్పులు కుట్టుకోవడానికి నీళ్లు అవసరం, ఆ నీళ్లు ఒక చెంబులో పోసి పెట్టుకున్నాడు వాడు, రాగి చెంబులో. నా మనస్సు పవిత్రంగా ఉంటే ఈ రాగి చెంబులో ఉన్న నీరే గంగా, గంగదాకా వెళ్ళక్కర్లా. మనస్సు పవిత్రంగా లేకపోతే గంగకి వెళ్ళినా ఒకటే, విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళినా ఒకటే. అన్నిటికంటే మనస్సు బాగుండాలి. మనస్సులోనేమో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, ఈర్ష్య, అసూయ, రాగం, ద్వేషం ఇవన్నీ పెట్టుకుని ఇన్ని మలములతో ఉన్న ఈ శరీరాన్ని గంగలో ముంచితే ఉపయోగం ఏముందండి, అంచేత నేను ఇక్కడే ఉంటానండి అన్నాడు. ఓరి గొప్ప వేదాంత రహస్యం చెబుతున్నావు, మనస్సు పవిత్రంగా ఉంటే ఇంకా గంగకి వెళ్ళక్కర్లేదా, కాశీ వెళ్ళక్కర్లేదా, అందరూ నీలాగే అనుకుంటే లోకం ఏమైపోతుందిరా, మూఢుడా అన్నాడు. నేను మూఢుడి నేలండి అన్నాడు మళ్ళీ ఈయన. సరే ఏమంటావు, నాకేమి వద్దు కానీ ఒక చిన్న ఉపకారం చేయండి అన్నాడు ఆయన. ఏం కావాలో చెప్పు ఆయన అన్నాడు ఈయన. ఏం వద్దన్నాడుగా, అందుకని నేను మీకు ఒక వక్క ఇస్తానండి, ఒక చెక్క. పూర్వం పచ్చి ఒక్కలు నవిలేవారు కొంతమంది, అలాంటి ఒక పచ్చి ఒక్క మీ చేతిలో పెడతాను, దీనిని గంగా నదికి నీ భక్తుడు రవిదాస్ ఇచ్చాడు అని చెప్పి ఇవ్వండి అన్నాడు ఆయన. అప్పుడు ఆ పండితుడు ఎగాదిగా చూశాడు వీడికేసి, ఎరా మేము ఇంతమంది ఉంటే నువ్వేమో వక్కిస్తావా ఆవిడికి, పైగా రవిదాస్ నీ భక్తుడు ఇచ్చాడని చెప్పమంటావా అన్నట్లుగా. సరే నా సొమ్మేం పోయింది, ఆ వక్క ఇయ్యి అక్కడ పారేస్తానన్నాడు ఆయన. అదిగో అదేనండి, పారేయకూడదు. ఓ గంగామాత, నీ భక్తుడు రవిదాసు అనే చర్మకారుడు ఈ వక్కని ఇచ్చాడు అని మీరు గంగ దగ్గర పలకండి. అప్పుడు గంగ చెయ్యి చాస్తే చేతిలో వక్క పెట్టండి, నీటిలో పారేయకండి అన్నాడు. గంగ ఒకవేళ చెయ్యి చాచకపోతేను అన్నాడు వీడు. మళ్ళీ వీడు కొంచెం తెలివైన వాడు, మీరు మళ్ళీ ఆ వక్కని బొడ్లో పెట్టుకుని మీరే తినేయండి అన్నాడు. భోజనం అయ్యాక వక్కను వదులుకుంటే ఇంటికి పోండి అన్నాడు వీడు. అమ్మయ్య ఓన్లీ నాకు ఒక పావులం మిగిలింది అనుకుని అలాగే నాయన అది వక్కని జాగ్రత్తగా నడుముకున్న వస్త్రానికి బిగించి కట్టుకుని గంగానదికి వెళ్ళిపోయాడు. ఓ భక్తి శ్రద్ధలతో పరమ పవిత్రమైన గంగానదిలో స్నానం చేశాడు, విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాడు, అన్నీ పూర్తి చేసుకుని ఇక ఇంటికి తిరిగిపోదాం అనుకుంటూ ఉంటే అప్పుడు హఠాత్తుగా ఈ నడుము దగ్గర ఏదో గుచ్చుకున్నట్టయింది. చూస్తే నడుము కట్టుకున్న వస్త్రం దగ్గర బెల్ట్లో బిగించాడుగా పై తువ్వాలు, ఆ తువ్వాలు లోపల ఉండిపోయింది వక్క. ఆ వక్క గుచ్చుకుంటోంది అనమాట. ఆ విప్పి చూశాడు, ఓహో రవిదాస్ ఇచ్చిన వక్క ఎక్కడ పెట్టానా, మర్చిపోయాను సుమా, మహాపాపం. ఎంచేదంటే పండితుడు కదా, ఒక వ్యక్తికి మాట ఇస్తే మాట పొరపాట్లు కూడా తప్పకూడదు. అలా తప్పకుండా ఉండడం ఆ రోజుల్లో అందరికీ నియమం. నిజంగానే నీ వక్కని గంగకి ఇవ్వకుండా వెళ్ళిపోయి ఉంటే ఆ చర్మకారుడికి అసత్యం చెప్పిన దోషం నాకు పట్టుకునేది, మహాపాపం అనుకుని ఆ వక్కను తీసి అందులో పారేయిపోయి, ఓ మా వాడు అన్నాడుగా, అది గుర్తుకొచ్చింది. వెంటనే ఓ గంగామాత, నిజానికి ఈ వక్కను నీలో విసిరేద్దాం అనుకున్నాను, కానీ ఈ వక్క ఇచ్చిన నీ భక్తుడు నీతో స్వయంగా పుచ్చుకోమని మనవి చేయమన్నాడు. ఇదిగో ఇప్పుడు చెబుతున్నాను, ఈ వక్కని నీ భక్తుడు రవిదాసు పంపాడు, నువ్వు చెయ్యి చాస్తే నీ చేతిలో పెడతాను, చాచకపోతే నేను నోట్టో వేసుకుపోతా అని పక్కపక్క నవ్వాడు. అది ఎలాగో చెయ్యి చాసదులే, నోట్టో వేసుకుపోదామని. ఎంతలో ఆశ్చర్యం, గంగానది మధ్యలోంచి ధగ 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 విరిగిపోతున్న బంగారపు రంగులో ఉన్న చెయ్యి పైకొచ్చింది. వీడికి మతిపోయింది, అసలు కళ్ళు బయర్లు గమ్మాయి, ఇది నిజమా కల అనుకుంటూ ఉంటే ఆ చెయ్యి తెమ్మంది, మాట్లాడలా, ఇలా చెయ్యి ఊపింది అనమాట. అందుకే పురాణం వినేటప్పుడు ఎదురుగుండా ఉండకపోతే ఈ చెయ్యి ఊపడం కనపడదు వాడికి. చెయ్యి ఊపగానే వీడు మంత్రముగ్ధుడై ఏమీ మాట్లాడకుండా ఆ మెరిసిపోతున్న చేతి మధ్యలో ఈ వక్కను పెట్టాడు. ఈ పూట నా జన్మ ధన్యమైపోయింది నాయన, రవిదాసు నీలాంటి మహాత్ములు ఈ దేశంలో పుట్టారురా బాబు, ఏదో హాస్యమాడేమనుకున్నావు, నేను నిజంగా నువ్వు హాస్యమాడలేదురా బాబు, మహాత్ముడివి అని మనస్సులో శిలాఖించాడు. ఆ వక్క పుచ్చుకున్న చెయ్యి టిక్కున నీళ్లలోకి దిగిపోయింది. ఇప్పుడు నదిలోంచి ఇంకో చెయ్యి లేచింది, ఈ రెండో చేతిలో ధగ ధగ వెలిగిపోతున్న బంగారు కంకణం. చూసారా నా చేతికి పెట్టుకుంటూ వస్తుంటే అటువంటి సువర్ణ కంకణం, నా సువర్ణ కంకణం దాని బతికి అంత 2 కాసులు 3 కాసులు ఉంటుంది, అది ఏకంగా 100 కాసుల కంకణం. ఏకంగా నవరత్నములు తాపడం చెయ్యబడిన అత్యద్భుతమైన కంకణం, మళ్ళీ ఆ కంకణానికి ఉన్న శీల విరగదు, అంత గట్టి కంకణం. అటువంటి కంకణాన్ని చేత్తో పైకెత్తింది గంగానది రెండో చేత్తో. ఇప్పుడు గంగలో నుంచి మాటలు వినబడ్డాయి, ఓయి పండితుడా, నాకు పరమ భక్తుడు ఆ రవిదాసు, అతడు నాకు ఒక్క వక్కని కానుకగా పంపాడు, దానికి ప్రతిఫలంగా నేను ఈ కంకణాన్ని ఇస్తున్నాను, ఈ కంకణాన్ని పట్టుకెళ్ళి ఆ మహాభక్తుడి చేతిలో పెట్టు స్వయంగా ఇయ్యి అని మాట వినబడింది. ఈ కంకణం వీడి చేతిలో పెట్టి చెయ్యి మాయమైపోయింది. ఇప్పుడు ఈ పండితుడు ఆశ్చర్యం సంభ్రమం రెండు మనస్సులో బాగా ముప్పిరిగొన్నాయి, సంతోషపడిపోయాడు, ఈశ్వరుడికి నమస్కరించాడు, గంగామాతకి నమస్కరించాడు, అమ్మా నీ చేతులు చూశాను చాలు నా జీవితం ధన్యమైపోయింది అనుకున్నాడు. చకచక ఈ కంకణం పుచ్చుకుని ఈ రవిదాస్కి ఇవ్వడానికి బయలుదేరాడు. ఈ బయలుదేరాక దారిలో వీడికి ఒక ఆలోచన వచ్చింది, ఏమని, ఇంత గొప్ప కంకణం ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూడలేరు, మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరుగుతుందో లేదో తెలియదు, మా ఆవిడ పుట్టి పిచ్చిది అమాయకురాలు ఎప్పుడు ఇంట్లో కూర్చుంటుంది, మా ఆవిడకు ఒక్కసారి తీసుకెళ్ళి ఈ కంకణం చూపించి ఓసి పెళ్ళామా, గంగానది ఇచ్చిందే, ఇటువంటి అపూర్వ ఘట్టాలు ఎక్కడా ఉండవు అని ఆవిడకి చెప్పి అప్పుడు ఈ కంకణాన్ని రవిదాస్కి ఇద్దాం అనుకున్నాడు పాప. అంటే వాడు ఆవిడ మీద ప్రేమ, ఆవిడ కూడా చూసి తరిస్తుంది కదా అని, అంతకంటే అతనికి వేరే బుద్ధి ఏం లేదు. ఇక్కడే వీడి పొరపాటు అన్నమాట పాప. దాంతో రవిదాస్ గారి దగ్గర ఆగకుండా ఈ కంకణం ఇంటికి పట్టుకుపోయాడు. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, ఏమే భూలోకంలో మహాభక్తులు ఉన్నారంటే ఎప్పుడన్నా విన్నావా, వినలేదు అని జరిగిందంతా చెప్పి చూసావా, ఒక మాదిగవాడు వక్క ఇస్తే ఆ వక్కని చేత్తో పుచ్చుకుని గంగానది ఇదిగో రెండో చేత్తో కంకణం ఇచ్చింది, రవిదాసుని మెచ్చి స్వయంగా గంగామాత ప్రసాదించిన అపూర్వ కంకణం ఇది అని ఆవిడ చేతిలో పెట్టాడు చూడమని. ఆవిడ కంకణాన్ని చూచింది, ఆవిడకి కళ్ళు బయర్లు గమ్మాయి, అసలు ఇటువంటి బంగారం ఇటువంటి నవరత్నాలు ఈ సృష్టిలో ఉంటాయా, దీనికి విలువ కట్టడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు, కుబేరుడి వల్ల కూడా కాదు, అష్టదిక్పాలకుల వల్ల కాదు, అష్టసిద్ధులున్న ఈశ్వరుడి వల్ల కూడా కాదు అని ఆశ్చర్యపోయి ఆ తర్వాత ఏమంది, ఏమయ్యా ఈ కంకణాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేయడం ఏమిటి, ఈ కంకణం రవిదాసుది ఇప్పుడే పట్టుకెళ్ళి ఇచ్చొస్తానన్నాడు. ఇచ్చొస్తావా పిచ్చిపీరుగా అంది. నాకు ఇంత గొప్ప టైటిల్ ఎవరు ఇవ్వలేదు, ఏదో పౌరాణిక సార్వభౌమ పౌరోహిత్య సార్వభౌమ అని బిరుదునిచ్చారు, కానీ పిచ్చి పేరు కానీ బిరుదిస్తున్నావు ఏమిటే పెళ్ళామా అన్నాడు ఈయన. మరి లేకపోతే ఏమనమంటావు, ఈ కంకణాన్ని గంగానది రవిదాస్ కోసం ఇవ్వలా, నువ్వెళ్ళావు కాబట్టి నీ భక్తికి మెచ్చుకుని నీ మహాన్యాసానికి చేత్తో నీకు ఈ కంకణం ఇచ్చింది, నీ బదులు ఇంకోటి ఎవడైనా ఒక్క ఇస్తే పుచ్చుకుంటుందా, పుచ్చుకోదు, అసలు మహిమంతా నీదే అందిట. వీడు కూడా ఆశ్చర్యపోయి ఇదంతా నా మహిమంటావా అన్నాడు బుర్రగొక్కుని. కాకపోతే ఏమిటి, ఏమో మిగతావన్నీ మనకు అనవసరం. చేతికి దక్కిన సంపదని పట్టుకు వెళ్ళి ధర్మం సత్యం న్యాయం అని పలికి ఇతరులకు ఇచ్చేవాడు మూర్ఖుడు. ఎక్కడ దొరికితే దాన్ని దిగమింగాలి, ఏం రాజకీయ నాయకుల్ని పార్టీలు చూసి నేర్చుకోవద్దు అంది ఆవిడ. అని వెంటనే ఏం చేసింది, ఈ కంకణం మనదే అంది. ఏమో పాపమేమో అన్నాడు వీడు, పాపం లేదు పుణ్యం లేదు, దేవాలయాలు భూములు భూములు ఆక్రమించుకు తింటున్న వాళ్ళకి లేని పాపం మనకేమిటి, నీ మొహం అంది ఆవిడ. నన్ను ఏం చేయమంటావే, ఎందుకు నా గుండె దడదడలాడుతోంది అన్నాడు. పాపం చదువుకున్న పండితుడు జ్ఞాని అబద్ధాలాడి దొంగతనం చేస్తాడు, అందులో గంగాదేవి ఇచ్చిన కంకణం నువ్వు మారు మాట్లాడకు, మాట్లాడావంటే నీ నెత్తి మీద అప్పడాల కరతో కొట్టేసి నేను విధవన అయిపోతాను అంది ఆవిడ. అంత పని చేయకు, ఇప్పుడు ఏం చేయమంటావు, మన మహారాజు గారు చాలా గొప్పవాడు, ఈ కంకణమునకు విలువ కట్టే శక్తి ఆయన దగ్గర మాత్రమే ఉంటుంది, ఈ అపూర్వ కంకణాన్ని ఆయన చేతిలో పెడితే ఆయన తన భార్యకి ఇస్తాడు, ఆవిడ మెచ్చుకుంటే అర్ధరాజ్యం ఇచ్చేస్తుంది మనకేకంగా, లేదా కోట్లు కోట్లు ఇస్తుంది, మన జాతకం బాగుపడిపోతుంది, ఇంట్లో ఈ కంకణాన్ని నట్టే పెట్టుకుని మనం సుఖంగా ఉండలేము, ఏ దొంగడు ఎత్తుకుపోతాడు అని. అదే రాజుగారికి ఇస్తే రాజుగారు అగ్రహారాలో రాజ్యమో సంపదలో ఇస్తే సుఖంగా ఉంటాం అనగానే, సరే నువ్వు చెప్పావు అలాగేనని భార్య మాటని చెవిదాల్చి ఈ కంకణం పుచ్చుకుని హుటా హుట్టిన ఆ దేశపు మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు సింహాసనం మీద భార్యాసమేతంగా కూర్చునున్నాడు. వెళ్ళేసరికి వెళ్ళి, మహారాజా మీకు మంగళమవుగాక, నేను గంగానది భక్తుండండి, గంగాదేవి నాకు మెచ్చుకుని నా తపశ్శక్తికి మెచ్చుకుని నా వక్కని నొక్కి దాని బదులుగా ఈ పవిత్ర కంకణం ఇచ్చింది, ఇది మీకు ఇమ్మని మా ఆవిడ చెప్పింది, పట్టుకొచ్చాను ఈ కంకణం తీసుకోండి అన్నాడు. రాజుగారు ఆ కంకణాన్ని చూచి ఆయన ఆశ్చర్యపోయి ఓహో ఓహో ఏం కంకణం అని భార్య చేతిలో పెట్టి, ఇటువంటి అపూర్వ కంకణం ఈ సృష్టిలో మరెవ్వరూ నాకు ఇవ్వలేరు, ఈ కంకణాన్ని సంపాదించిన గంగా భక్తుడివి నువ్వు, నీకు మెచ్చుకున్నాను, అర్ధరాజ్యం ఇచ్చేశాను, మొత్తం రాసి పారేశాను నీకు, మందని దగ్గర నుంచి నాగపూర్ దాకా నీదే, పట్టుకుపో అన్నాడు. అనగానే వీడు సంతోషంతో ఆ పట్టా ఇవ్వండి అన్నాడు. ఆయన పట్టా తీసుకుని సంతకం పెట్టబోతూ ఉంటే ఆ చేతిని గట్టిగా పట్టుకుని పట్టా నాపి వాళ్ళ పట్ట మహిషి ఆగంది. ఏమిటన్నాడు ఈయన, ఏమండోయ్ ఈయన తెచ్చిన కంకణం చాలా గొప్పది సందేహం లేదు, కానీ ఆడవాళ్ళు ఒక చేతికి ఒక గాజు వేసుకుని రెండో చేతికి వేసుకోకపోతే బాగుండదు, కాబట్టి రెండో కంకణం కూడా తెమ్మనండి ఈయన్ని, అప్పుడు ఇద్దాం అర్ధరాజ్యం అని. అనగానే రాజుగారు ఇది బాగుంది, ఒక కంకణం ఏం బాగుంటుంది చూస్తూ చూస్తూను, ఇప్పుడు ఏలంగయ్య గారికి గురువు గారి మీద ప్రేమ వచ్చింది అనుకోండి, ఒక కంకణం వేస్తారా, వేస్తే రెండు చేతులకి సువర్ణ కంకణం వేస్తాడు ఆయన, ఆయన సువర్ణలింగయ్య గారు, అంతేగాని ఒక కంకణం పొరపాటు కూడా వేయలేండి, మీరేం మెంగెట్టుకోకండి ఊరికే అన్నాండి. ఆయన నేను అన్నా మాత్రం మెంగెట్టుకుంటాడు, ఆయన గ్యారంటీ ఎప్పుడొకప్పుడు అటో పది కాసులు ఇదో పది కాసులు వేసి పారేస్తాడు ఆయన, ఆయన తలుచుకుంటే ఎంత, కానీ మొత్తం మీద ఏది ఏమైనా రెండు చేతులకి రెండు కంకణాలు ఉండాలి సమా. ఏమై వెంటనే గంగానది దగ్గరికి వెళ్ళి రెండు కంకణాలు పట్టుకురా, రెండో కంకణం జత కంకణం పట్టుకురా, అప్పుడు నీకు అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. వీడికి ఇప్పుడు గొంతుకులో పచ్చి వెలక్కాయ పడిపోయింది. అమ్మే చచ్చిపోయాను రా బాబోయ్, పెళ్ళామోయ్, పెళ్ళామా, నా గొంతుక్కి కళ్ళేమా, ఇంటికి వేసిన గొళ్ళేమా అనుకుని ఏడ్చాడు. ఈలోపు రాజుగారు, ఏమిటి ఆలోచిస్తున్నావు, వెళ్ళు కంకణం తీసుకురా అన్నాడు. మహారాజా నా తపశ్శక్తి అంతా వినియోగించి ఒక్క కంకణం తెచ్చానండి, ఇంకా నా దగ్గర తపశ్శక్తి లేదండి, వినియోగించడానికి ఏమీ లేదండి, రెండో కంకణం తేవడం కష్టం అన్నాడు. రెండో కంకణం తెచ్చావా నీకు అర్ధరాజ్యం, లేదా ఉరిశిక్ష వేస్తున్నాను పో అన్నాడు. మావిడ కోరింది రెండో కంకణం తేవాలి, తెచ్చావా కంకణం లేదా నీ పని అయిపోయినట్టే అన్నాడు. నా పీక పోయిందిరా దేవుడు అనుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు వీడు. రాగానే పెళ్ళం, అర్ధరాజ్యం తెచ్చారా అంది. అర్ధరాజ్యం కదా నా బతుకే వ్యర్థరాజ్యం అన్నాడు వీడు. ఏమిటండి అంది, ఏం చేయమంటావే, నువ్వు విధవ అయిపోతావు, నువ్వు గ్యారంటీగా అయిపోతున్నావే అంది. నేను విధవనైతే నాకు వచ్చే నష్టం లేదు, కానీ ఇంతకీ అర్ధరాజ్యం అంది ఈవిడ. అదే చెబుతున్నాను వినవే బాబు, రాజుగారి భార్యామణి చిట్ట చివరిలో ఆపేసింది అర్ధరాజ్యాన్ని, రెండో కంకణం పట్టుకురాకపోతే ఉరిశిక్ష అంటున్నాడు, నేను చచ్చిపోతానే అన్నాడు ఈయన. అనగానే ఆవిడ, అదే పిచ్చతనం తెలివి తక్కువతనం, ఎందుకయ్యా ఏడుస్తావు, ఏడ్చేవి సాధిస్తావు, కొంచెం బుర్ర ఉపయోగించు, ఇప్పుడు నువ్వు ఏడవడం కాదు మళ్ళీ రవిదాస్ దగ్గరికి వెళ్ళు, ఇక్కడుంది ఆవిడ తెలివితేటలు, మహామేధావంటో ఆవిడ, ఆవిడ సామాన్యురాలు కదా ఆవిడ, అమ్మో ఆవిడ ఒక గొప్ప పార్టీకి అధ్యక్షురాలు అవ్వలసిన ఆవిడ, అసలు దురదృష్టవశాత్తు అక్కడ కూర్చుంది కానీ. అందుకని ఓసి దౌర్భాగ్యురాలా అని వీడేదో అనబోతూ ఉంటే నన్ను తిట్టకు, నేను నీకు చెప్తున్నాను విను, రవిదాసు గారు తలుచుకుంటే నిన్ను ఈ గండం నుంచి గట్టెక్కిస్తాడు, వాడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, అయ్యా ఓ బ్రాహ్మణ్ణి నేను చచ్చిపోతానని కాళ్ళ మీద పడిపో కావాలంటే, అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఉత్తినే నిన్ను అనుగ్రహించిన వాడు, నువ్వు ప్రాణం పోతుందంటే ఊరుకుంటాడా, మంచివాడని చెబుతున్నావు కదా, అందువల్ల వాడిని వెంట పెట్టుకుని గంగ దగ్గరికి వెళ్ళావు అనుకో, గంగ అనేది రెండో కంకణం ఇస్తుంది, బుర్ర ఉపయోగించాలో, వీ హ్యావ్ టు యూజ్ అవర్ మైండ్ అంది. కొంచెం ఇంగ్లీష్ వచ్చింది రెండు ఆవిడ కూడా. అమ్మ ఇప్పుడు నిజమైన సలహా ఇచ్చావు, ఇంత పూర్వం కంకణం రాజుగారికి ఇమ్మని చెప్పావే అది దరిద్రపు సలహా, అది విన్న నేను ఇంకా పాపాత్ముణ్ణి, ఇప్పుడు మంచి సలహా ఇచ్చావు అని హుటాహుటిన బయలుదేరి ఆ చర్మకారుడి దగ్గరికి వెళ్ళాడు. ఈయన అదృష్టవశాత్తు ఆయన అప్పుడే మళ్ళీ చెప్పుల దుకాణం మొదలెట్టాడు. వెంటనే రవిదాసు రక్షించని సాష్టాంగ పడిపోయాడు. అయ్యా మహాత్ములు, మీరు పండితులు పుణ్యాత్ములు బ్రాహ్మణోత్తములు, నా కాళ్ళ మీద పడితే మహాపాపం, లేవండి లేవండి, మీరు అడిగితే ఏదన్నా చేస్తానన్నాడు ఆయన. నాయన ఇప్పుడు నా ప్రాణం రక్షించవలసిన బాధ్యత నీది నాయన అని జరిగిందంతా చెప్పి, నువ్విచ్చిన వక్క పుచ్చుకున్న అమ్మవారు కంకణం ఇస్తే ఆ కంకణం మా ఆవిడికి చూపించి నీకు ఇద్దామని ఇంటికి వెళ్ళాను, ఆవిడ చెప్పిన సలహా ప్రకారం రాజుగారికి ఇచ్చాను, ఇప్పుడు రాజుగారు రెండో కంకణం తేకపోతే నా ప్రాణం తీసేస్తాడు, ఉరిశిక్ష వేస్తాడు, దయతో నన్ను రక్షించన్నాడు. లే హుటాహుటిన బయలుదేరి గంగానది దగ్గరికి ఎడదాం, గంగ దగ్గరికి వెళ్ళి రెండో వక్క పట్టుకెళ్ళి వక్క ఆవిడకి ఇచ్చి కంకణం పుచ్చుకుందాం అనగానే, ఓయి పండితుడా, ఇప్పటికీ నీకు ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు, మంచంగాతో కఠవుతీమే గంగా, మనస్సు పవిత్రంగా ఉంటే ఈ కమండలంలో నీళ్లలోనే గంగ ఉంది, నీకు భక్తి లేక మళ్ళీ అక్కడికి వెడదాం అక్కడికి వెడదాం అంటున్నావు, ఇప్పుడు చూడు అని కమండలం మీద చెయ్యిలా పెట్టి, అమ్మా గంగామాత, భక్తి శ్రద్ధలతో నీకు నమస్కరిస్తున్నాను, ఈ పండితుడి ప్రాణం రక్షించాలి, రెండో కంకణాన్ని ప్రసాదించు అన్నాడు అని చెయ్యి తీశాడు. ఆ కమండలంలో నీళ్లలో ధగ 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 వెలిగిపోతూ జత కంకణం రెండో కంకణం వచ్చేసింది. ఇప్పుడు అర్థమైంది వీడికి ఎంత ఆశ్చర్యం, మనస్సు పవిత్రంగా ఉంటే చెప్పులు కుట్టుకోవడానికి ఉపయోగించే అపవిత్ర జలంలోనే కంకణం ఉన్నది, మనస్సు పవిత్రంగా లేకపోతే గోదావరిలో ములిగినా గంగలో ములిగినా నర్మదలో ములిగినా ఎన్ని పురాణాలు విన్నా ఉపయోగం లేదు, అన్నిటికీ మూలం మనం, మన ఏవ ప్రధానం హి కారణం బంధమోక్షయో, ఈ బంధమోక్షాలన్నిటికీ మనస్సే మూల కారణం, ఈతడు మనశ్శుద్ధి కలిగిన వాడు, చిత్తశుద్ధి కలిగిన వాడు, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అని ఇప్పుడు వీడికి అర్థమయ్యి, నాయనా నీ వంటి మహాత్ముడిని ఎక్కడా చూడరా, నువ్వు కాశీ వెళ్ళక్కర్లేదు, గంగలో మొలగక్కర్లేదు, అసలు నీ శరీరమే నిత్యం కాశీ, కైవల్య కళ్యాణ ఘంటా పథ రాశి నీ శరీరం అని భక్తితో నమస్కరించి ఆ కంకణం పుచ్చుకుంటే, ఆయన ఇప్పుడు కూడా మళ్ళీ మీరు పొరపాటు చేస్తున్నారు, నేను ఎంత జ్ఞానినైనా జాతిరీత్యా చండాలుణ్ణి, నాకు నమస్కరించకూడదు, శాస్త్రం శాస్త్రమే అన్నాడు మళ్ళీ వాడు, అది గొప్పతనం అంటే మీకు. ఇప్పుడు ఈ కంకణం పుచ్చుకుని ఇతనికి ధన్యవాదాలు చెప్పి మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయనకి కంకణం ఇచ్చాడు. ఆయన వెంటనే దాన పట్టా ఇవ్వబోతూ ఉంటే, ఆగండి మహారాజా, నా కొద్దీ అర్ధరాజ్యం, నిజం చెబుతున్నాను, చేసింది చాలా ఘోరమైన అపరాధం, మీరు ఏ శిక్ష విధించినా పడతాను, ఈ కంకణం మొదట ఇచ్చింది నా కోసం కాదు, రవిదాసు అనే ఒక మాదిక వాడికి ఇచ్చింది గంగానది, నేను మా ఆవిడ మాట విని బుద్ధిగడ్డి తిని ఈ పని చేశాను, ఇప్పుడు కూడా నేను నిజం చెప్పకపోతే అజ్ఞాని అవుతాను, పాపాత్ముడిని అవుతాను, నాకెందుకు ఈ బోడి సంపద, ఇదిగో ఈ కంకణం రెండూ కూడా నీకు ఇచ్చిన వాడు రవిదాసు, ఆ మహాత్ముడికి ఇచ్చుకో రాజ్యం, నేను హాయిగా తపస్సు చేసుకుంటాను అన్నాడు. అప్పటిదాకా కూడా ఉన్న ఇతని భార్య కూడా, నేను చాలా పొరపాటు చేశాను, మా ఆయన్ని రెచ్చగొట్టాను, తప్పు నాది, మా ఆయనకి ఏం శిక్ష వేయకండి, నాకు వేయండి, అంటే ఆవిడ కూడా జ్ఞానోదయం అయ్యింది. అప్పుడు రాజుగారు, మీరు మహాత్ములు, తప్పు చేయడం తప్పు కాదు, తప్పు చేశాక పశ్చాత్తాపంతో ఒప్పుకుని మేము తప్పు చేశాం అని చెప్పినవాడు మహాత్ముడు, గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మనం ఎప్పుడొకప్పుడు పొరపాటు చేస్తాం, అయ్యా నేను పొరపాటు చేశానండి అని క్షమార్పణ కోరుకున్నవాడు సాక్షాత్ ఈశ్వరుడు అవుతాడు. చెప్పాడండి ఆయన, పశ్చాత్తాప తప్తునికి ఇంకా ఏ ప్రాయశ్చిత్తం లేదు, కానీ పశ్చాత్తాపంతో తప్పు చేశానని ఒప్పుకున్నాక మళ్ళీ అదే తప్పు చేస్తే అప్పుడు తప్పది, దానికి ప్రాయశ్చిత్తం లేదు. మనుస్మృతిలో చెప్పాడు, మనుస్మృతిలో, నాయనలారా మీరు ఎన్ని తప్పులు చేసినా నేను తప్పు చేశానని అంగీకరించి పశ్చాత్తాప చిత్తంతో ఇంకా చెయ్యనని ఒట్టు పెట్టుకుంటే మీకు ప్రాయశ్చిత్తం అవుతుంది. కానీ మళ్ళీ ఒట్టు పెట్టుకున్నాక అదే తప్పు చేస్తే మాత్రం మీ నోట్లో శేషం కరిగించి పోసినా ఆ పాపం పోదంటాడు ఆయన. ఇది మనుస్మృతిలో చెప్పిన మాట. అందుకని వీళ్ళని క్షమించి వీళ్ళకి రాజ్యం ఇచ్చి స్వయంగా రవిదాసు దగ్గరికి వెళ్ళి, నాయన నీ ఇలాంటి భక్తుడు నా రాజ్యంలో ఉన్నాడరా, నా మిగతా రాజ్యం నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, మహారాజా క్షాత్రం కలిగితే జాతిని కాపాడాలి, గాత్రం ఇస్తే భగవంతుడి గురించి గానం చెయ్యాలి, ఈ రెండూ మానేసి ఎవరి పనులు వాళ్ళు చేయడం మానేస్తే సృష్టి నాశనం అవుతుంది, నేను ఎంత భక్తుండైనా నీలాగా కత్తి పట్టుకుని శత్రువుల్ని శిక్షించి ధర్మం నాలుగు పాదాల నడిపే మహారాజుని అవ్వలేను. కాబట్టి ఎవరి డ్యూటీ వాడు చేయవలసిందే, పద్మాకర్ గారు పురాణాలు చెప్పవలసిందే, లింగయ్య గారు వ్యాపారం చేయవలసిందే, సీడ్స్ వ్యాపారంలోకి వెళ్ళవలసిందే, ధనంజయుడు ఆయన రైస్ వ్యాపారం చేయవలసిందే, ఎవరి పని వాడు చేయాలి. ఆ కర్తవ్యాన్ని వాడు మానేస్తే అది జాతి ద్రోహం, దేశద్రోహం, అంచేత నువ్వే రాజు అయి పరిపాలించు అన్నట్ట. ఇటువంటి మహానుభావులైన జ్ఞానులకి నిలయం మనకి. కాశీ మహిమలో దీని గురించి ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు పూర్వకాలంలో. అదే కథని గుణనిధి వింటూ ఉండగా శివరాత్రి పర్వదినన్నాడు ఆ బ్రహ్మపీఠం దగ్గర, వ్యాసపీఠం దగ్గర, జ్ఞానవాపి దగ్గర చెప్పారు. ఈ కథని విన్నాడు ఈ దౌర్భాగ్యుడు గుణనిధి. వాడు ఎంత అదృష్టవంతుడో ఆలోచించండి. శివరాత్రి నాడు ఇటువంటి కథ వింటే ఇంక వాడి జాతకం మారకుండా ఉంటుందా? ఇప్పుడు నేను చెబుతున్న ప్రతి కథ ఒక వేదం. దీనిని ధారణ చేసి గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాక మీరు ఎవరికైనా చెబితే మీకు వేదవ్యాసుడికి వచ్చే స్థానం వస్తుందని చెప్పారు. ఇందులో చిట్ట చివరి ఒక మాట అన్నాడండి, దీనిని ధారణ చెయ్యాలి. ఏదో చెప్పాడు ఆయన పోయాడని కాకుండా చెప్పిన వాటిని గుర్తుపెట్టుకుని ఒకరోజు రవిదాసు గురించి చెప్పారు, ఒకరోజు గుణనిధి గురించి చెప్పారు, ఈరోజు ఈ కథ చెప్పారు అని జాగ్రత్తగా బుద్ధిలో పెట్టుకుని కంఠస్థం చేసి ఈ కథల్ని ఎంతో కొంత పూర్తిగానే చెప్పినట్టు మీరు ఎలా చెబుతారు, ఎవరిదారి వాళ్ళది కనుక, కానీ ఎంతో కొంత మొత్తం మీద ఇంటికి వెళ్ళాక వీలున్నప్పుడు ఇతరులకు చెబితే ఆ చెప్పిన వాడు కూడా వ్యాసస్వరూపుడు అవుతాడని వ్యాసునికి ఇచ్చిన స్థానం ఇస్తారు. అందుకే శ్రోతలు వినడమే కాకుండా మళ్ళీ చెప్పాలి. దానివల్ల ఏమవుతుంది, చెప్పగా చెప్పగా ధారణ పెరిగిపోతుంది, శాశ్వతంగా ఈ కథలు ఉండిపోతాయి. ఇక అప్పుడు వాడు తిరుగు లేకుండా ఈశ్వర స్వరూపుడు అవుతాడు. ఇదన్నమాట మనం చేయవలసిన సాధన. అందుకని పురాణములు విను, విన్నదాన్ని మననం చెయ్యి, ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు, ఈశ్వరుడు అవుతున్నావు అని చెప్పారు. వీడు ఈ కథని విన్నాడు. తర్వాత క్రమక్రమంగా అర్ధరాత్రి అయ్యింది. కొంతమంది ఏమో ఎక్కడికో వెళ్ళారు, కొంతమంది మాత్రం జాగరణ ఇక్కడే చేస్తామని ఆ వ్యాస మండపంలో నందీశ్వరుడి దగ్గర కూర్చున్నారు. కొందరు తాళాలు పుచ్చుకున్నారు, కొందరేమో చిడతలు పుచ్చుకున్నారు, కొందరు హార్మోనియం పెట్టిల్లాంటివి పుట్టుకున్నారు, కొందరు వీణలు పట్టుకున్నారు. ఇలా యంత్రవాద్య పరికరాలు కొంతమంది పట్టుకుంటే ఏ కొంతమంది కంఠం ఉన్నవాడు మంచి పాటలు పాడటం మొదలెట్టారు అనమాట. ఎంత అద్భుతంగా పాడేశారటండి ఆ పూట. శివుడి మీద వాళ్ళు పాడుతున్న కీర్తనలకి ప్రపంచమంతా పులకించిపోయిందనమాట. ఆనందంతో పరవశించిపోయారు. శివుడికి సామగానలోలుడు అని పేరు. సంగీతం అంటే అంత ఇష్టం ఆయనకి. ఈశ్వరుడికి ఉన్నంత సంగీత ప్రీతి ఇంక ఏ దేవతకి లేదట. అందుకని ప్రత్యేకంగా సామగానలోలుడు. శివుణ్ణి ఈశ్వరుణ్ణి భక్తితో గానంతో పరవశింపచేసిన భక్తుల గురించి మార్కండేయ పురాణంలో ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పాను దోసకాయ తద్దినానికి వాడకూడదని చెప్పింది మార్కండేయ పురాణంలోనే. గరుడ పురాణంలోనూ చెప్పారు, మార్కండేయ పురాణంలో చెప్పారు. కానీ మార్కండేయ పురాణం అన్నింటికి ప్రథమ పురాణం. మీకు ఇంకో రహస్యం చెప్పనా, అసలు సంస్కృతంలో పురాణాల్లో రెండోది మార్కండేయ పురాణం. మత్స్య మార్కండేయ, భవిష్య భాగవత, బ్రహ్మ బ్రహ్మవైవర్త బ్రహ్మాండ, వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మ స్కాంద పురాణములు. ఈ 18 పురాణాలు ఆర్డర్ ఇది. ఇందులో రెండోది మార్కండేయ పురాణం, ఆఖరిది స్కాంద పురాణం. ఎందుకంటే పెద్ద పురాణం కనుక చివరిని పెట్టుకున్నాడు ఆయన. ఈ పురాణాలలో రెండో పురాణమైన మార్కండేయ పురాణానికి ఇంకొక ప్రత్యేకత చెబుతున్నా వినండి. ఈ మార్కండేయ పురాణం సంస్కృతంలోనే ఉండేది చాలా కాలం. సంస్కృత పురాణాన్ని అందరూ చదవలేకపోయేవారు. అందుకని కాకతీయుల దగ్గర గన్నయ్య అని ఒక సేనాధిపతి ఉన్నాడు. గణపతి దేవ చక్రవర్తి దగ్గర సేనాధిపతి, తర్వాత రుద్రమదేవికి కూడా సహాయకుడిగా పనిచేశాడు. వరంగల్లులో ఉండేవాడు ఆయన. ఆ ఓరుగల్లుని పరిపాలించిన కాకతీయుల సేనాని గన్నయ్య అన్న ఆయన ఈ సంస్కృత మార్కండేయ పురాణాన్ని తెలుగులో అనువాదం చేయించి అందరికీ ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు ఆయన దగ్గరికి తిక్కన గారి శిష్యుడు మారణ అని ఆయన వచ్చాడు. ఈ మారణవాడు అన్నవాడు కూడా ఓరుగల్లు వాడే. ఆ ఓరుగల్లులో పూర్వకాలంలో అక్కడ ఉన్న ఆలయం చాలా అత్యద్భుతమైన ఆలయం కదండి. ఎటువంటి ఆలయాలు అండి బాబు, ఇప్పటికి కూడా శిథిలాలయాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు చూశాను నేను. ఆ కాకతీయుల కాలం నాటి ఈశ్వరాలయం, అక్కడ కూర్చుని మార్కండేయ పురాణాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు. అంటే మనకి కాకతీయులు ఎంత ఉపకారం చేశారో ఆలోచించండి. ఆ మహానుభావులు ఇప్పటికప్పుడు ఇక్కడ ఉన్న ఆలయాలు కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఉన్నాయి. ఆ మారణ గారు మార్కండేయ పురాణంలో చక్కగా అనువాదం చేసి సంస్కృతంలో ఉన్న శబ్దాలన్నీ కూడా ఉర్వారుకము అంటాం సంస్కృతంలో దోసని, సుస్పష్టంగా దోస పలాండువు పెండలము పితృకార్యంబుల వర్జ్యములండ్రుబుధులు అని అనువాదంలో చెప్తాడు. పితృకార్యాలలో దోస, ఉల్లిపాయ, పెండలం ఇవి వర్జ్యములు అని. అసలు అందులో తద్దిన వంటి ఎలా పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి, ఏం వాడాలి, ఏం వాడకూడదు ఇవన్నీ చెప్పాడు. చాలా కాలం నుంచి ఆఖరికి మా ఇళ్లలో కూడా చిన్నప్పుడు దోసకాయ పచ్చడి వాడేవారు. నాకు ఈ పురాణాలు జాగ్రత్తగా చదివాక అందుకని పురాణాలు జాగ్రత్తగా చదివి తినాలరా, ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణ స్మృతం, అన్నిటిలోకి మొదటి శాస్త్రం పురాణాలు అని అందుకే అన్నారు. ఇవి చదవకపోవటం ఏమవుతుంది, అందరికీ భ్రమలు, మీరు నేనని కాదు పెద్దలందరూ అలాగే చేశాం. కానీ ఒకసారి పురాణాల్లో చెప్పారు గరుడ పురాణము మార్కండేయ పురాణం వంటి ప్రామాణిక పురాణాలలో ఇంకా వద్దన్నాడు అనుకోండి, మారేయడం శ్రేయస్సు. ఒకవేళ పొరపాటున ఈ దోసకాయ లాంటివి పెడితే పితృదేవతల అనుగ్రహం పెద్దగా ఉండకపోవటం వల్ల ఆ వంశంలో 3 తరాల తర్వాత 2 తరాల తర్వాత దరిద్రం పట్టుకుంటుందిట. అన్ని పొలాలు ఉంటాయి, డబ్బులు ఉండవు, పెళ్ళిళ్ళు అవ్వవు, ఆలస్యం అవుతాయి, ఇలా కొన్ని నియమాలు చెప్పారు. నేను చెప్తున్నవన్నీ ప్రామాణికం. నేను ఏం చెప్పినా దోసకాయ అందులో పెట్టద్దని చెప్పాడనే మాట పురాణంలో, మార్కండేయ పురాణంలో, మదాలస చరిత్రలో, దత్తాత్రేయ చరిత్రలో ఉంది. అందుకే మీరు చూడండి పొరపాటునది పెట్టడం వల్ల మధ్య మధ్యలో బ్రాహ్మణులకి ఒడిదుడుకులు వచ్చేవి, సంపదలు పోయేవి, లేదా అన్నీ ఉండి సమయానికి చేతికి డబ్బు అందదు, లేదా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడం ఆలస్యం అయ్యేది అనమాట. ఈ దోషం నుంచి బయటపడడానికి ఇక తద్దిన అల్లు అది వాడద్దు అని చెబుతాడు అంత కఠినంగా దత్తాత్రేయ చరిత్రలో. కాబట్టి సహజంగా మరి పురాణం చెప్పేవాడు ఉన్నదన్నట్టుగా చెప్పాలి కాబట్టి చెబుతున్నాను తప్ప మన పెద్దల్ని నిందించడం కాదు. మా తాతగారి కాలంలో కూడా తెలియక అలా పెట్టారు, మరి ఏం చేస్తున్నాం, అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకుంటున్నాం మనం అంతే, అంతకంటే లేదు. అంత మాత్రం చేత మనం పెద్దల్ని పొరపాటును కూడా నిందించకూడదు, ఎందుకంటే వాళ్ళు మహాత్ములు. కొన్ని కొన్ని 1-2 పొరపాట్లు పెద్దల కాలంలో జరగచ్చు, వాళ్ళే లేకపోతే మనం ఎందుకు వస్తాం. అందుకని వారికి భక్తితో నమస్కరిస్తూనే మనం తెలుసుకున్నాం గనక శాస్త్రాలని ప్రమాణంతో స్వీకరించాలి అనమాట. ఇలాంటి ప్రమాణాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సరే మొత్తం మీద ఏది ఏమైతేనే వీడు అర్ధరాత్రి వేళ సామగా అందులో చెప్పాడు, ఇందుకే నేను చెప్పొచ్చేది అది. సామగానలోలుడు శివుడు మార్కండేయ పురాణంలో చెబుతారు, ఒక ఆవిడ చచ్చిపోయింది, ఆ చచ్చిపోయిన ఆవిడ్ని బతికించడం ఒక శివుడి వల్లే అవుతుంది. బతికించాలంటే శివుణ్ణి మెప్పించాలి, శివుణ్ణి మెప్పించాలంటే సంగీతం కావాలి. అందుకని అశ్వతరుడు అనే ఒక నాగరాజు గారు సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని ప్రార్థించాడు. అప్పుడు సరస్వతి ప్రత్యక్షమై ఏం కావాలి అంది. అమ్మా, శివుణ్ణి మెప్పించేంత సంగీత పాండిత్యం నాకు ఇమ్మన్నాడు. అనగానే ఆవిడ ఆ పాండిత్యం ఇచ్చింది. ఆ సంగీత పాండిత్యం సరస్వతి దగ్గర పొంది దానితో శివుణ్ణి మెప్పించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు సంగీతానికి లొంగి. ఏం కావాలంటే మదాలసాను ఒక ఆవిడ చచ్చిపోయింది, ఆవిడని బతికించమన్నాడు. సరే ఆయన బతికించాడు, అది పెద్ద కథ, ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. అంటే చచ్చిపోయిన వాడిని బ్రతికించే శక్తి కేవలం శివుడికే ఉంది. ఆ శివుడి ద్వారా చచ్చిన వాడిని బ్రతికించాలంటే శివుణ్ణి మనం మెప్పించాలి. మెప్పించడానికి మార్గం ఒక్క సంగీతమే. అటువంటి అపూర్వ సంగీతం పాడితే శివుడు పరవశించిపోతాడండి. శివుణ్ణి తొందరగా బుట్టలో వేసుకోవాలంటే సులభం ఏమిటంటే సంగీతం అనమాట. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, మా గొంతుకులు కొంచెం బొంగురు పోతున్నాయండి అని. పాడడం మొదలెడితే శివుడే మెచ్చుకుని మంచి కంఠం ఇస్తాడు. అసలు ప్రయత్నించాలి కదా మనం, యత్నే కురితే యదిన సిద్ధ్యతి కోత్ర దోష. ముందు నువ్వు ప్రయత్నించు, ప్రయత్నించినప్పటికీ అందులో విజయము పొందలేకపోతే నీ తప్పు లేదు, నువ్వు మాత్రం యథాశక్తిగా ప్రయత్నం చెయ్యన్నారు. ఆ పూట గుణనిధి వింటూ ఉండగా భక్తితో పాటలు పాడేశారట వాళ్ళు శివుడి మీద అనమాట. హర 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 శంభో 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 హర 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 శంభో, శివ శివ అక్షయ లింగ మహాలింగ స్మర గర్వ విభంగ, దక్ష శుభంకర కరుణాపాంగ వృషభ తురంగ శుభాంగ శంభో, హర 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 శంభో అంటూ భక్తితో వాళ్ళు పాడుతూ ఉంటే వీళ్ళతో పాటు వీడు కూడా ఓ మాట అనేసేవాడు అనమాట. క్రమంగా అర్ధరాత్రి 12 గంటలు అయ్యింది. ఆలయంలో గొప్ప దీపం వెలుగుతోంది, అఖండ జ్యోతి. ఆవు నెయ్యి పోసి ఒక పెద్ద మట్టి మూకుడులో అందులో ఇంతలావు ఒత్తి వేసి దాన్ని వెలిగించారు. ఆవు నేతితో పెట్టిన అఖండ జ్యోతి ఆలయంలో గర్భాలయంలో వెలుగుతుంది. గర్భగుడి అనకూడదు, గర్భాలయం అనాలి, లోపలి గుడి అనాలి. ఎందుకంటే గర్భ అనే శబ్దం సంస్కృతం.